ಶಾಶ್ವತ ರಾಗಭಾವ ನಿಗಮಾಗಮ ಭಾವ ಕಲಾಪ್ರಪೂರ್ಣ ವಿಶ್ವೇಶ್ವರ ರಾಕುಮಾರ ರಮಣೀಯ ಗುಣಾಂಬುದೇ ಭಜನಾಯಕ ವಿಶ್ವಕಲಾ ಪ್ರಭಾವ ಪದವೀ ನದವಿ ಸುಧನಾಂದಿ ವೈಯ ವಿಘ್ನೇಶ್ವರ ಪ್ರೌಮಯ್ಯ ಸ್ತುತಿ ಗೆಲ್ತುನು ಅವಿಘ್ನಮುಪೈ ಗಜಾನನ ಸರಸ್ವತೀ ನಮಸ್ತುಭ್ಯಂ ವರದೇ ಕಾಮರೂಪಿಣೀ ವಿದ್ಯಾರಂಭಂ ಕರಿಷ್ಯಾಮಿ ಸಿದ್ಧಿರ್ಭವತಿ ಮೇ ಸದಾ. ಗುರುಬ್ರಹ್ಮ ಗುರುವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರುವೇ ನಮಃ. ಓಂ ಹರಿಂ ಕ್ಲೀಂ ಶ್ರೀಂ ಶುಭಾಯ ಶ್ರೀ ಗರುಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿ. ಕನು ದೆದು ಬನೆ ನವಲ ನನೇ ದಮ್ಮೋ ಕನು ದೆದು ಬನೆ ನವಲ ನನೇ ದಮ್ಮೋ ಕಲುಗ ಮನ್ನಿಲ್ಪ ನೀದೇ ಭಾರಮು ಕಲುಗ ಮನ್ನಿಂಪ ನೀದೇ ಭಾರಮು ಗಣಪತಿ ನಿನ್ನ ನಯಮೋ ಗೊಲ್ಚದ ಕಾರ್ಯಭಾರಮು ಪಯಿಲ್ಚದ ನಿಲ್ಚದ ಗಣಪತಿ ನಿನ್ನ ಚನಂಬುನಿ ಸಾಯ ಮೊಗಲವ ಏ ಚನಂಬುನಿ ಸಾಯ ಮೊಗಲವ ಏ ಪನಿಯುನು ಸಾಧಿ ಚುಟ ಬರುವ ದೀಕ್ಷಿತ ದಾಸಾವನ ನೀ ಕಡಕು ಗುಮ್ರೊಕ್ಕು ಪಟಿ ಚೆಲ್ಲಿಲ್ಚಿತಿ ನಯ ಗಣಪತಿ ನಿನ್ನ ನಯಮೋ ಗೊಲ್ಚದ ಕಾರ್ಯಭಾರಮೋ ಬಹಿಯಲ್ಚದ ನಿಲ್ಚದ ಗಣಪತಿ ನಿನ್ನ ವಚಿ ನಿಲಚಿ ಬ್ರೋವೇ ವಚಿ ನಿಲಚಿ ಬ್ರೋವೇ ವನ ಜಸನೂತ ನಿವಚಿ ಬ್ರೋವೇ ವನ ಜಸನೂತ ನಿವಚಿ ಬ್ರೋವೇ ನಿತ್ಯಯಂಬುಗಾನು ವಚಿಯುಳ್ತಿ ನಾನು ನಿತ್ಯಯಂಬುಗಾನು ಲಚಿ ಕೋಡಲ ನಾಯುಲ್ಲ ಮೌನ ವಚಿನ ಲಚಿ ಬ್ರೋಬೇ ವನ ಜಸನು ಗಣಿ ವಚಿ ಬ್ರೋಬೇ ಸರಿ ಕೂನಿಲ್ ಸರಿ ಗಿಲ್ ತುಟೂಟಿ ಸರಿ ಕೂನಿಲ್ ಸರಿ ಗಿಲ್ ತುಟೂಟಿ ನೇರ ಮೆಲ್ಚ ಕೂನ ಪಾರಮಂತಯು ನೀದೆ ಬಚಿ ಬ್ರೋಬೇ ಪನ ಜನೂರಣಿ ಬಚಿ ಬ್ರೋಬೇ భక్తమాశయులారా, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్రలో బ్రహ్మంగారి కళ్యాణం అనేటటువంటి ఘట్టాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. కథా ప్రారంభంలో ఒక్కసారి ఆ గురుమూర్తిని ప్రార్థించి కథా ప్రారంభం చేసుకుందాం.
పరమానందమో శ్రీ వీర గురుని చరితమో పవకరము, పరమానందమో శ్రీ వీర గురుని చరితమో పవకరము, సకల సంపత్కరము భవమానందము. గురుతర భయ సంసార వారాసి గురుతర భయ, గురుతర భయ సంసార పారాసి తరిగించు భక్త తరుణోపాయము. నిరంతరానందము శుభప్రదము నిత్య కళ్యాణ భాగ్యదాయకము, నిరంతరానందము శుభప్రదము నిత్య కళ్యాణ భాగ్యదాయక పురహరుని దివ్య లీలామృతము పొన్నయ శ్రీ మనస్తర తిరుకము. పరమానందము త్రివీర గురుని చరితము భవకరము భవకరము భవకరము,
వీరబ్రహ్మేంద్ర స్వామివారు పరిపూర్ణాచారి ప్రకృతాంబ దంపతులకి పుట్టి అత్రి మహర్షి దగ్గర పెరుగుతున్నారు. ఆ అత్రి మహాముని ఈ పుట్టినటువంటి కుర్రవాణ్ణి చూస్తూ ఒక్కసారి తన యొక్క దివ్య దృష్టిలో ఈ కుర్రవాడు ఎవరో ఏమిటో తెలుసుకుందామని చెప్పి చూసేసరికల్లా ఈ కుర్రవాడు మొత్తం చరిత్ర అంతా కూడా అత్రిమహాముని తెలుసుకొని ఆ శిష్య బృందానికి అంతటికీ కూడా తెలియజేస్తున్నారు. నయన్లారా,
మన చిత్తి పాప మహిమంబు వర్ణింప, మన చిత్తి పాప మహిమంబు వర్ణింప, నా దిశేషునకైనా నలవిగాదు, ఒకనాడు ఎండలో నుండ పన్నగమెండు, ఒకనాడు ఎండలో నుండ పన్నగమెండు, పడగ నీడను ఎండ బాయ చేసే ఈ మూర్తి తనువుపై నిన్నడేని, ఈ మూర్తి తనువుపై నిన్నడేని, పిపీలి కాదు మఖీ కములు నంటవు సుమి, వెలుగునాద చటైన నిలచిన బాలుని గాత్రంబునకు ఛాయ కలగబోదు.
నాయనలారా, ఈ కుర్రవాడు సామాన్య మానవుడని మీరంతా కూడా అనుకుంటున్నారేమో, కానీ ఈయన సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అంశమేనైనా ఈ కుర్రవాడు దుష్టశిక్షణ శిష్టరక్షణార్థమై అవతరించినటువంటి కుర్రవాడు. ఈ చిరంజీవి ఈయన ఎండలోకి వెళ్ళేసరికల్లా ఒక నాగుపాము వచ్చి పడగ విప్పి ఆ కుర్రవాడికి ఎండ తగలకుండా కాపు కాసేటటువంటి చిత్ర విచిత్రాలు ఎన్నో చూసినటువంటి మహానుభావుడు. ఇంకా ఈ కుర్రవాడి ఒంటి మీద భూత ప్రేత పిశాచాలు కానీ ఏగా దోమ క్రిమికీటకాలు కానీ ఇలాంటివేవి కూడా అంటడానికి వీల్లేదు సుమా. అటువంటి చక్కనైనటువంటి రాశిలో పుట్టినటువంటి ఈ కుర్రవాడిని అతి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి శిష్య బృందానికంతటికీ కూడా తెలియచేసి అత్రి మహాముని ఆ కుర్రవాణ్ణి అతి ముద్దుగా అతి గారాభంగా పెంచుకొస్తున్నారు. ఇక్కడ ఈ కుర్రవాణ్ణి ఇక్కడ ఇలా పెరగమందాం. అక్కడ యనమదల వీరభోజ్యాచార్య దంపతులు దేశ దేశాల్లో ఉండేటటువంటి క్షేత్రాలన్నీ కూడా చూసుకుంటూ తిన్నగా వారణాసి నగరానికి వచ్చే ముందు భార్యతో అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, కాంత, ఈ పిల్లలు కావాలి కావాలి అని అంటున్నావు కదా కాంత, ఈ పిల్లల మీద అంత మమకారం ఎందుకు నీకు ఏర్పడ్డాదో నాకు తెలియడం లేదు. ఒక్క మాట చెప్తున్నాను, జాగ్రత్తగా విను అని. మనం కట్టించినటువంటి ఈ లోమఠానికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా మన బిడ్డలు కారా, వారినే మన బిడ్డలుగా భావించాలి సుమా. అంతేకాని తీర్థయాత్రలు చేసినంత మాత్రంలో మనకి సంతాన ప్రాప్తి కలుగుతుందనడం చాలా హాస్యాస్పదంగా ఉన్నది సుమా అని వీరభోజ్యాచార్య వీర పాపమాంబతో దేశాల్లో ఉండే క్షేత్రాలన్నీ కూడా చూసుకుంటూ రాగా వారణాసి క్షేత్రం చేరుకున్నారు. వారణాసిలో గంగా నదిలో స్నానం చేశారు. పట్టు పీతాంబరాలు ధరించి ఆ పరమాత్మ సాన్నిధ్యానికి వచ్చి ఆ పరమాత్మని ఈ విధంగా కోరుకుంటున్నారండి. మహానుభావ తండ్రి, జటాకటాహ సంభ్రమ భ్రమల్ని లింపని జరిపి లోల వీచి వల్లరిపి రాజమానమూర్తని ధగద్ధగద్ధగద్ధగడ్బలల్లలాట పట్ట పావకే కిటోర చంద్రశేఖరేంద్ర ప్రతి క్షణం మమ ధరాధరేంద్ర నంది నింపి రాజ బంధు బంధురత్ర మాన సంతటి ప్రమోదమాన మానచే. ఓం నమ శివాయ. జటాకటాక సంభ్రమ భ్రమల్ని లింపని చరిపి లోల వీచి వల్లరిపి రాజమాన మూర్తని ఓం నమ శివాయ. అని ఆ పరమాత్మని మనస్ఫూర్తిగా ప్రార్థించి కొన్నాళ్ల పాటు ఆ కాశీక్షేత్రంలోని విశ్రాంతి తీసుకొని తిరుగు ప్రయాణమై వారి స్వగ్రామానికి బయలుదేరి వస్తూ ఉండగా మార్గ మధ్యంలో సరస్వతి నదీ తీరం దగ్గరికి వచ్చేసరికల్లా ఒక ఆశ్రమం కనబడ్డాది. ఆశ్రమం దగ్గరికి చేరుకొని ఆశ్రమంలో ఉండేటటువంటి అత్రి మహాముని, అయ్యా మేము చూస్తే నా పేరు యనమదల వీరభోజ్యాచార్య అంటారు, ఈమె నా ధర్మపత్ని వీర పాపమాంబ, మేము చాలా దూరం నుంచి నందికొండ పాపాగ్ని మఠం నుంచి బయలుదేరి వస్తున్నాం, పిల్లలు లేరనేటటువంటి కారణంతో దేశ దేశాల్లో ఉండే క్షేత్రాలన్నీ కూడా చూసుకొని తిరిగి వస్తున్నాం తండ్రి. కొన్నాళ్ళ పాటు మీ ఆశ్రమంలో విశ్రాంతి తీసుకొని మేము తిరుగు ప్రయాణమై మా గ్రామానికి వెళ్ళిపోతాం అని వారి యొక్క అనుమతి గురించి చూసి వారి అనుమతి ఇవ్వగా కొన్నాళ్ల పాటు అక్కడ విశ్రాంతి తీసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి శుభ సందర్భంలో అత్రి మహాముని అంటున్నాడు, నాయన్లారా మీరు వచ్చినటువంటి కార్యక్రమం తప్పకుండా జయప్రదం జరుగుతుంది నాయన అని తన దగ్గర పెరుగుతున్నటువంటి ఆ కుర్రవాణ్ణి యనమదల వీరభోజ్యాచార్య దంపతులకి, నాయన్లారా ఈ కుర్రవాడు సామాన్య మానవుడని మాత్రం మీరు అనుకోకండి, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి ఈనాడు ఈ మానవుడిగా పుట్టి భూభారాన్ని తగ్గించే ఏర్పాటు నిమిత్తమే ఆయన బయలుదేరి వచ్చారు, జాగ్రత్తగా చూసుకోండి సుమా అని చెప్పి యనమదల వీరభోజ్యాచార్య దంపతులకి ఆ కుర్రవాణ్ణి అప్పజెప్పి ఆశీర్వదించి పంపించారు. జై ఇందిరారమణ గోవిందో హరి. అక్కడ నుంచి అత్రి మహాముని దగ్గర నుంచి సెలవు తీసుకొని వారి స్వగ్రామమైనటువంటి నందికొండకు చేరుకున్నారు. వారి వారి బంధువులు స్నేహితులు అందరి సమక్షంలోని కూడా ఈ కుర్రవాడి చరిత్ర గురించి అంతా కూడా తెలియచేసి అందరి సమక్షంలోని ఈ కుర్రవాడికి నామకరణ మహోత్సవాన్ని జరిపిస్తున్నారు. ఈ పుట్టినటువంటి ఈ కుర్రవాడికి వీరమ పొట్లయ్య అనేటటువంటి నామకరణం చేసి అతి గారాభంగా అతి ముద్దుగా పెంచుకొస్తున్నారు యనమదల వీరభోజ్యాచార్య దంపతులు. కుర్రవాడు 5 సంవత్సరాల ప్రాయంలోకి రాగానే బడిలో ప్రవేశింపజేశారు. అన్ని విద్యల్లోనీ కూడా బాగా ఆరితేరుతున్నాడు. కాస్త 12 సంవత్సరాల ప్రాయంలోకి రాగానే పెంపుడు తండ్రి అయినటువంటి యనమదల వీరభోజ్యాచార్య పరమాత్మలో ఐక్యమయ్యారు. జాయ్ శ్రీమద్ రమణ గోవిందో హరి. భర్త పోయినా పెంచినటువంటి ప్రేమతో ఆ వీరమ భొట్లయ్య మీద ఉండేటటువంటి ఆ యొక్క ప్రేమతో ఆ వీరపాప మాంబ ఆ కుర్రవాణ్ణి చూసుకుంటూ కాలాన్ని గడుపుతున్నది. ఒకనొక రోజున వీరమ భొట్లయ్య తల్లి దగ్గరికి వచ్చి అంటున్నాడు, అమ్మా, నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను, మరి నా కోరిక తీరుస్తావా అన్నాడు. అడుగునాయనా, తప్పకుండా అడుగు. మీ నాన్నగారు పోయిన తరువాత ఈ పంచప్రాణాలన్నీ కూడా నీ మీదే పెట్టుకుని కాలాన్ని గడుపుతున్నానే, అటువంటిది నువ్వు ఏదడిగితే అది నేను చెయ్యనానైనా, అడుగు అన్నది వీరపాపమాంబ. అప్పుడు స్వామివారు అంటున్నారు వీరమ భొట్లయ్య, అమ్మా,
యాత్రలకే పోయి వత్తున్నమ్మా, యాత్రలకే పోయి వత్తున్నమ్మా, తెలవెమ్మ యాత్రలకే పోయి వత్తున్నమ్మా, దాత్రిని గల సకల పుణ్యక్షేత్రంబులు దర్శింపక, యాత్రలకే తీర్థయాత్రలకే పోయి వత్తునమ్మా, తెలవెమ్మ యాత్రలకే పోయి వత్తునమ్మా. పుత్రుడనగు నాదుకోకే మాత్రము బలదనకు, పుత్రుడనగు నాదుకోకే మాత్రము బలదనకు, పవిత్రం బగు నా జన్మము వేరుగా తలను తగు, పవిత్రం బగు నా జన్మము వేరుగా తలను తగు, యాత్రలకే తీర్థయాత్రలకే పోయి వత్తునమ్మా, తెలవిమ్మ యాత్రలకే పోయి వత్తునమ్మా.
మీ నాన్నగారు పోయిన తర్వాత ఈ పంచప్రాణాలన్నీ కూడా నీ మీదే పెట్టుకుని ఉన్నానే, అటువంటిది నన్ను ఏకాకిని చేసేసి దేశంలో ఉండే క్షేత్రాలన్నీ కూడా చూస్తావా తండ్రి అని చెప్పి వీరపాప మాంబ బాధపడుతూ అనేసరికల్లా వీరమ భొట్లయ్య అంటున్నాడు, అమ్మా, అసలు నువ్వెవరో నేనెవరో తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే వీరపాప మాంబ అంటోంది, నాయనా, నీవు లేని నా జీవితం వేళ, నీవు లేని ఈతను వేళ, నీవు లేని నా జీవితం వేళ, నీవు లేని ఈతను వేళ, నీవు లేకున్న మఠము కాపాడనెవ్వరు కర్తలీవేళ, తల్లిదండ్రులను పోషించి దివ్యధామంబున కంపెంచూ, తల్లిదండ్రులను పోషించి దివ్యధామంబున కంపెంచూ, పిల్లలు ఉత్తములు గతని వెరుగవి తల్లి మాట మన్నెలుచు, నాయన, మీ నాన్నగారు తర్వాత ఉండేది నేను ఒక్కదాన్నేనరా, మీ నాన్నగారు పోయిన తర్వాత ఈ మఠాన్ని ఏలేటటువంటి శక్తి నీ మీదే ఉన్నాదని చెప్పి మేము ఎన్నో ఆశలు పెట్టుకుని కాలాన్ని గడుపుతూ ఉంటే నన్ను విడిచిపెట్టేసి నువ్వు దేశంలో ఉండే క్షేత్రాలన్నీ కూడా చూసి వస్తావా నాయనా, వద్దు నాయనా వద్దు అని చెప్పి వీరపాప మాంబ అంటూ ఉంటే వేరమ్మ పొట్లయ్య అంటున్నారు ఇక్కడ. అమ్మా ఒక్క మాట అడుగుతాను, చాలా జాగ్రత్తగా విను.
కామమే కామమే ఇక పద నాశనం, కామమే ఇక పద నాశనం. కరణము తుమ్మి భవ భయ ఘోర బంధమున్న కామమే ఇక పద నాశనం. కమలోభ మోహాదులను జీకే, కమలోభ మోహాదులను జీకే, కన్ను మిన్ను కనక చెరియింపనౌనే. కమలోభ కమలోభ మోహాదులను జీకే, కన్ను మిన్ను కనక చెరియింపనౌనే. ఆచపాచం బగు సంసారము అస్థిరమగు ఈ ఉద్భుత దేహము, ఆచపాశం బగు సంసారము అస్థిరమగు ఈ ఉద్భుత దేహ. శాశ్వతం బలుతు నమ్మకు మమ్మ సర్వేశ్వరుని చేరగబొమ్మ. కామమే ఇక పద నాశనం, కరణము తుమ్మి భవ భయ ఘోర బంధమున్న కామమే ఇక పద నాశనం.
ఈ సంసారం అనేటటువంటి మహాసముద్రంలో నన్ను ముంచి నాకు ఈ బరువు బాధ్యతలన్నీ కూడా అప్పజెప్పాలని నువ్వు ఆలోచిస్తున్నావు తల్లి. ఇంతకీ నేనెవరో నువ్వెవరో తెలియకుండా మాట్లాడుతున్నావు కాబట్టి నీకు ఏమి చెప్పినా సరే అర్థం కావటం లేదమ్మా అని ఆ తల్లికి ఒక్కసారి తన యొక్క నిజరూప దర్శనాన్ని చూపించేసరికల్లా తల్లి ఆ నిజరూప దర్శనాన్ని చూసి ఒక్కసారి చేతులు జోడించి సౌమ్య రూపంలోకి రమ్మనమని చెప్పి కోరగా పేర పాప మాంబ అడుగుతోంది, నాయనా నాకు ఒక్క అనుమానం ఉన్నది, ఆ అనుమానాన్ని తీర్చమన్నది. అసలు ఈ పిండోత్పత్తి కార్యక్రమం అనేది ఏ విధంగా జరుగుతుందో నాకు కాస్త తెలియచేయినైనా, ఎన్నాళ్ళ నుంచో తెలుసుకోవాలని ఉన్నాదన్నది. అప్పుడు వీరమ్మ భొట్లయ్య వీర పాప మాంబ తొడ మీద కూర్చొని అంటున్నాడు, అమ్మా నింపార శుక్ల సోనితముల్గుడినా నింపార శుక్ల సోనితముల్గుడిన ఉద్భుతముగ నైదు పూటలుండు పదినాళ్ళు కండ రూపము దాల్చి, పదినాళ్ళు కండ రూపము దాల్చి నెలకు పిండము గట్టి ఉద్భవం బగుశిరము. రెండు మాసములకు నుండు కాల్జేతులు, రెండు మాసములకు నుండు కాల్జేతులు నెలలు మూడైనచో గలుగు పొట్ట, అరయ నాలుగు నెలలు
ఇరు పార్శ్వములో ఐదవ నెలకు వేళ్ళుదయమును అమరు గ్రామేంద్రియం అమరు జ్ఞానేంద్రియం ఆరవ నెల చేరి ప్రాణమేడవ నెల బయల్బడును
అమ్మా శుక్ల సోనితాల కలయికే ఈ శరీరం అనేది ఏర్పడడానికి ముఖ్యమైన కారణం. ఈ శుక్లము సోనితము కలిసి ఐదు రోజులు నీటి మీద బుడగలాగా ఉండి నెల ఏసరికల్లా గట్టిపిండంగా ఏర్పడుతుంది తల్లి. ఆ గట్టిపిండానికి ఆయా మాసాలలో మొట్టమొదటిసారిగా శిరస్సు, ఆ తరువాత కాళ్ళు చేతులు, ఆ తరువాత ఇరుపార్శ్వములు, ఆ తరువాత ఏడవ నెలలో జీవుడు ప్రవేశిస్తాడు. ఆ ఏడవ నెలలో జీవుడు అనేవాడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఆ జీవుడు ఆ గర్భంలో ఉండి ఆ మలమూత్ర స్నానం చేస్తూ, అయ్యో నేను కిందటి జన్మలో కించిత్తైనా సరే ఎవరికీ కూడా ఉపకారం చేయలేకపోయేని, అందరినీ కూడా నువ్వు 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 అనేటటువంటి ఏకవచన ప్రయోగంతో అందరినీ కూడా దుర్భాషలాడేని, అందుకే నాకు ఈ మలమూత్ర స్నానంలో నాకు ఆ పరమాత్మ దిచ్చేశాడు అని చెప్పి ఆ మలమూత్ర స్నానంలో ఆ జీవుడు బాధపడుతూ ఉండగా 8-9 నెలల వరకు కూడా అలాగూ బాధపడుతున్నటువంటి జీవుడికి తల్లి యొక్క జఠరాగ్ని యొక్క ప్రసారం వల్ల 9వ నెలలో జీవుడు భూమి మీద పడతాడమ్మా. ఇది పిండోత్పత్తి కార్యక్రమం. అటువంటిది ఆ పుట్టినటువంటి బిడ్డడికి అక్కడ ఉన్నటువంటి ఆడవారంతా కూడా ఆడపిల్ల మగపిల్ల అనేటటువంటి మాట తెలుసుకొని కలినీళ్లు జల్లుతారు. అంతటితో ఆ జీవుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా మరిచిపోయి మామూలు సాధారణమైనటువంటి జీవంలోకి ప్రవేశిస్తాడు తల్లి. అక్కడ నుంచి బాలగ్రహ చేష్టల చేత, తల్లిదండ్రులు పెట్టేటటువంటి బాధల చేత, గురువుల యొక్క దెబ్బల చేత ఇలాగూ పెరిగి కాస్త యుక్త వయసులోకి రాగానే ఒక చిన్నదాన్నిచ్చి వివాహం జరిపిస్తారు తల్లిదండ్రులు. వివాహం జరిగిన తర్వాత ఏ సమయంలో రమించాలో ఏ సమయంలో రమించకూడదో తెలియలేనటువంటి పరిస్థితుల్లో వరుసగా పిల్లలు పుడతారు. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళే ఈ వార్ధక్య సమయంలో ఈ జీవుడు బాధపడుతున్నటువంటి సమయంలో ఏ పిల్లలు కూడా దగ్గరికి రానివ్వకుండా పక్కకి తోసి పొమ్మంటూ ఉంటారమ్మా. అటువంటి ఈ శరీరం మీద నువ్వు వ్యామోహం పెంచుకొని నువ్వు నన్ను నీ కొడుగ్గానే చూస్తున్నావు తప్ప ఇంకో దృష్టితో నువ్వు చూడడం లేదమ్మా అని చెప్పి స్వామివారు ఆ పిండోత్పత్తి కార్యక్రమాన్ని ఎప్పుడైతే అన్నీ కూడా వివరంగా తెలియచేశారో వీరపాపమాంబ స్వామివారు చెప్పిన విషయాలన్నీ కూడా గ్రహించి ఆ తండ్రి యొక్క పాద పద్మాలకి నమస్సుమాన్యులు అర్పించి అంటున్నది, నాయనా తండ్రి అని చెప్పి
నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సంనుత నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సంనుత నమో నమో నారాయణతే మురకర భవకర ముకుంద మాధవ మురకర భవకర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ గరుడ గమన పంకజనాభ వేదోధర తిరువంకట నాయక మృగ శరీర నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సంనుత నమో నమో నారాయణ
ಮಾಡುತ್ತೇ.
అన్ని రూపాలు కూడా ఆ స్వామిలోనే చూసి ఆ వేదమ భట్టయ్య పాదాల మీద పడి, నాయన ఇప్పటికే తెలుసుకున్నాను తండ్రి అని చెప్పి ఆ కుర్రవాణ్ణి ఆశీర్వదించి తీర్థయాత్రలకి పంపించింది వీరమ్మ భొట్లయ్య. వీరమ్మ భొట్లయ్యని తల్లి దగ్గర ఆశీర్వచనాలు తీసుకొని స్వామివారు తీర్థయాత్రలకి బయలుదేరుతున్నారు. ఏ విధంగా బయలుదేరుతున్నారయ్యా అంటే, స్వామివారు చక్కనైనటువంటి కాషాయ వస్త్రాలు ధరించి బయలుదేరే ముందు వీర పాపమాంబ రెండే రెండు ప్రశ్నలు అడుగుతోంది. ఆ రెండు ప్రశ్నలు కూడా సమాధానాలు చెప్పి స్వామివారిని తీర్థయాత్రలకు బయలుదేరమని చెప్పి ఆజ్ఞాపించింది వీర పాపమాంబ. ఆ రెండు ప్రశ్నలు ఏమిటయ్యా అంటే, నాయనా వీరమ్మ భొట్లయ్య, మన జాతి వారైనటువంటి విశ్వబ్రాహ్మణ కులస్థులకి ఈ కలియుగంలో పూజనీయత లేకపోవడానికి తగినటువంటి కారణమేమిటి? మరి ఈ బ్రాహ్మణ అనేటటువంటి శబ్దానికి ఎప్పటి వరకు పూజనీయత కలుగుతుందో నాకు ఈ రెండు అనుమానాలు తీర్చి నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళమన్నారు. అప్పుడు స్వామివారు చెప్తున్నారు వీరమ్మ భొట్లయ్య, అమ్మా వ్యాస ప్రోక్తం మయాదత్తం విప్రౌ సర్వత్ర పూజిత కలౌ పంచసహస్ర పాణి జాయితే వర్ణ సంకరం అన్నారు. వ్యాసుని వరం చేత పొందబడినటువంటి వారే ఈ కలియుగంలో ఉండేటటువంటి ఈ బ్రాహ్మణోత్తములందరూ కూడా. ఈ కలియుగంలో ఉండేటటువంటి ఈ బ్రాహ్మణ అనేటటువంటి శబ్దానికి కలి ప్రవేశించిన 5000 సంవత్సరాల వరకు కూడా వీరికి పూజనీయత కలుగుతుందమ్మా. ఆ తరువాత మన విశ్వబ్రాహ్మణ అనేటటువంటి జాతి వారికి పూజనీయత లభించేటటువంటి అవకాశం దొరుకుతుంది, అంతవరకు తప్పదమ్మా అన్నారు స్వామివారు. ఆ రెండు విషయాల్ని కూడా వీర పాపమాంబ తెలుసుకొని చాలా ఆనందించి స్వామివారిని తీర్థయాత్రలకు పంపిస్తున్నది. ఎలా పంపిస్తున్నదంటే,
శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద తరతరాల నుండి వచ్చేది మన భక్తి తాతలతో పోయింది కన్నారయ్య. తరతరాల నుండి వచ్చేది మన భక్తి తాతలతో పోయింది కన్నారయ్య. కన్ను మిన్నెరుగక కండ్లక వరమెక్కి భగవంతునే ఇలలో మరిచేరయ్య.
స్వామివారు ఈ విధంగా తత్వాల్ని పాడుకుంటూ దేశంలో ఉండే క్షేత్రాలన్నీ కూడా చూసుకొస్తూ దక్షిణముఖం నుంచి తీర్థయాత్రలన్నీ కూడా చేసి సరిగ్గా స్వామివారు బలగానేపల్లి అనే గ్రామానికి చేరుకున్నారు. ఆ బలగానేపల్లిలో స్వామివారి రాక సాయంకాలం సమయమైందేమో. ఆ సాయంకాలం సమయంలో ఎక్కడికి వెళ్లాలో స్వామివారికి తెలియక స్వామివారు ఒక రాళ్లకొప్ప ఉంటే ఆ రాళ్లకొప్ప మీద ఆ రోజు రాత్రికి విశ్రాంతి తీసుకున్నారు. మరునాడు తెల్లవారగానే ఆ రాళ్లకొప్పకి ఎదురుగుండా ఉన్నటువంటి ఇంట్లో నుంచి ఒక తల్లి వచ్చి ఆ కుర్రవాణ్ణి చూసి, నాయనా ఎవరు నాయనా, నువ్వు ఇంత చలిలో ఈ రాత్రి మీద ఈ రాళ్లకొప్ప మీద పొరున్నావేమయ్యా, ఎవరు నువ్వు, నీకేం కావాలి అని చెప్పి ఆ తల్లి అడిగేసరికల్లా ఆ తల్లి పేరే గరిమరెడ్డి అచ్చమ్మ. ఆ గరిమరెడ్డి అచ్చమ్మ స్వామివారిని అడగ్గా స్వామివారు చెప్తున్నారు, అమ్మా నేను ఏకాకిని తల్లి, నాకు ఈ ప్రపంచంలో నా అనేటటువంటి వారు ఎవరూ కూడా లేరు. ఆనాడు నేను శ్రీకృష్ణుడై ఆలమందని కాపు కాశాను, అలాగే నీ ఎంత ఆలమంద ఉందని చెప్పి తెలుసుకొని నీ ఆలమందని కాపు కాద్దామని చెప్పి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. నువ్వు అనుమతిస్తే నీ ఆలమందని కాస్తాను, లేకపోతే నేను వెళ్ళిపోతానమ్మా అన్నారు స్వామివారు. గరిమరెడ్డి అచ్చమ్మ చూసింది. తన దగ్గర ఉన్న ఆవులన్నింటినీ కూడా స్వామివారి చేతుల్లో పెట్టి రాగి సంగటి ముద్దనేమో స్వామివారికిచ్చి, నాయన ఎక్కడ ఉన్నా సరే మధ్యాహ్న సమయంలో ఈ రాగి సంగటి ముద్దని మాత్రం తినుసుమా, ఆకలితో మాత్రం పస్తుండొద్దు అని చెప్పి ఆ రాగి సంగటి ముద్దనిచ్చి ఆవుల మందని కాపు కాయడానికని చెప్పి పంపించేది గరిమరెడ్డి అచ్చమ్మ. జాయ్ శ్రీమద్ రమణ గోవిందో హరి. ఇక్కడ స్వామివారు ప్రతి నిత్యమూ కూడా ఆలమందని తోలుకొని వెళ్ళడం, రబలకొండ వరకు కూడా తీసుకొని వెళ్ళడం, ఆ రబలకొండ దగ్గర ఆవులన్నింటినీ కూడా గుంపుగా ఉంచి రబలకొండలో కూర్చొని ఏవేవో రాసుకుంటున్నారు స్వామివారు. ఇక్కడ స్వామివారి దినచర్య ఈ విధంగా జరిపించమందాం. అక్కడ కాశీరాజుకి పిల్లలు లేక ఎన్నెన్నో దాన ధర్మాలు చేసి ఆఖరికి ఒక కుర్రవాణ్ణి కనేటటువంటి మహాయోగం పట్టింది కాశీరాజుకి. ఆ పుట్టినటువంటి కుర్రవాడికి ఆనంద భైరవుడనే నామకరణం చేశారు. అతి గారా బంగాచి ముద్దుగా పెంచుకొస్తున్నారు ఇక్కడ. ఈ ఆనంద భైరవుడు అన్ని విద్యల్లోనూ కూడా ఆరితేరి కాస్త యుక్త వయసులోకి చేరుకున్నాడేమో. రాజ్యానికి పట్టాభిషక్తుణ్ణి చేసి వీరు తపస్సు చేసుకోవడానికని చెప్పి అడవులకి బయలుదేరి వెళ్ళిపోయారు ఆనంద భైరవుడు యొక్క తల్లిదండ్రులు. ఆ తర్వాత సైన్యాన్ని తీసుకుని ఆనంద భైరవుడు ఘోరారణ్యానికి వేటాడడానికని చెప్పి బయలుదేరాడు. సైన్యమంతా కూడా వేటలో ఉన్నారు. ఆ రోజు వారి యొక్క అదృష్టం ఏమిటో, ఒక్క మృగము కూడా వీరి బాణానికి గురి కాకుండా పోయింది. ఇలాగూ మధ్యాహ్నం వరకు కూడా వేటాడి 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 అలిసిపోయారు. ఒక వటవృక్షం దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉండగా కిందన పారుతున్నటువంటి నీటిని ఒక చూలి ఆవు వెళ్ళి నీరు త్రాగుతూ ఉండడం ఆనంద భైరవుడు చూశాడు. ఆ చూలి ఆవు నీరు త్రాగుతూ ఉండడం పొదలో నుంచి ఒక పులేమో పొంచి పొంచి చూస్తోంది. ఎప్పుడా నీరు త్రాగి వస్తుందా, ఎప్పుడు నా ఆహారం దొరుకుతుందా అనేటటువంటి తపనతో పులేమో ఎదురు చూస్తోంది. ఈ రెండింటినీ ఆనంద భైరవుడు చూసి బాణాన్ని పులి మీద కెక్కుపెట్టి సిద్ధంగా ఉంచాడు ఆనంద భైరవుడు. సిద్ధంగా ఉంచగా ఆ యొక్క ఆవు నీరు త్రాగి పైకి రాగానే పులేమో వెంబడించింది. ఆవు అంబా 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 అంటూ ఆ కొండ చుట్టూ తిరుగుతున్నది. ఆ తిరుగుతున్నటువంటి ఆ రెండింటి మీదకి కూడా ఆనంద భైరవుడు ఆ బాణాన్ని ఎక్కుపెట్టి తిన్నగా పులి మీదకి విడిచిపెట్టాడు. ఆ పులి మీదకి అనుకుని విడిచిపెట్టినటువంటి ఆ బాణం తిన్నగా వెళ్ళి చూలి ఆవుకి తగిలింది. ఆ దెబ్బకి ఆ ఆవు అక్కడికక్కడే అంబా అంబా అంటూ నేలకి ఒరిగిపోయిందేమో. ఈ పులేమో కాస్త పారిపోయింది. ఆ చనిపోయినటువంటి ఆ గోమాత దగ్గరికి వచ్చి ఆనంద భైరవుడు కూర్చొని ఆలోచిస్తున్నాడు. అమ్మా గోమాత, నిన్ను రక్షించాలని నేను బాణాన్ని వేసేనే తప్ప నిన్ను చంపాలని నేను వేయలేదు తల్లి. కటకట కటకట ఎంత దుష్కర్మము నోడి, కటకట ఎంత దుష్కర్మము నోడి, గట్టుకోటి గోమాతను బతి గిల్చి, గట్టుకోటి గోమాతను బతి గిల్చి, కటకట ఎంత దుష్కర్మము నోడి. పటుతర క్రూర వ్యాఘ్రంబు బారి, పటుతర క్రూర వ్యాఘ్రంబు బారి, పటు నట యంతర క్యంప
నిన్ను రక్షించాలని నేను బాణాన్ని వేసేనే తప్ప నిన్ను చంపాలని నేను బాణం వేయలేదు తల్లి. ఎటులైన దీని మరణంబు విధించిన పరాత్మరుడు నడుమన ఎటుల సంప్రాప్తమయ్య గోహత్య ఏమి చేయవాడను ఆ దుర్విధి కటకట దుష్కర్మము నోడి గోమాత నేను నా చేజేతులారా చంపానని నేను అనుకుంటున్నావేమో తల్లి. నీ ప్రాణాలు రక్షిద్దామని నేను ఆ పులి మీదకి బాణాన్ని ఎక్కు పెడితే అది నీకొచ్చి తగిలిందమ్మా అని చెప్పి పులికి నాకారముగా చచ్చిపోదువా పులికి నాకారముగా చచ్చిపోదువా నిన్ను రక్షింపగాబూని నేను తుదకు చేతులారంగ నిన్ను హత్య చేసినాడా దుర్మతినైతే తల్లి తల్లి అమ్మా నిన్ను కాపాడాలని నేను బాణాన్ని వేశాను తల్లి. అంతకన్నా నాకేమీ కూడా తెలియదు. ఈ శిక్షకు నేను తప్పకుండా శిక్షను అనుభవించే నేను మళ్ళా నేను రాజ్యానికి వెళ్తాను తప్ప అంతవరకు కూడా నేను రాజ్యంలో అడుగు పెట్టనని అనుకునే లోపు ఈలోగా పటులంతా కూడా వచ్చి మహారాజా జరిగిపోయిందేదో జరిగిపోయింది పదండి మన రాజ్యానికి వెళ్ళిపోదామని చెప్పి పటులు అంటూ ఉంటే ఆనంద భైరవుడు అంటున్నాడు నాయన్లారా ప్రజలు తప్పు చేస్తే శిక్షించేది మహారాజు అటువంటిది మహారాజే తప్పు చేస్తే శిక్షించే నాథుడెవడయ్యా. మృగయా వినోదంబు తగదని తెలిసి నీ పాడు బుద్ధి జనిల్చనేల మృగయా వినోదంబు తగదని తెలిసి నీ పాడు బుద్ధి జనిల్చనేల జనిల్చినంతనే సపరివారంబుగా రానేలని మహారణ్యములకు జనిగిల్చినంతనే చపరివారంబుగా రానేలని మహారణ్యమునకు వచ్చితి పో క్రూర వ్యఘ్రంబు దృశ్యంబు కంటబడగనేల వచ్చితి పో క్రూర వ్యఘ్రంబు దృశ్యంబు కంటబడగనేల కాంచినంతనే మరి కరుణ జనిగిల్చి సాధులంబుపై నమ్మురువ్వనేల. ఆహా, వేటాడడం అనేది చాలా పొరపాటని ప్రతి ఒక్కరూ కూడా చెప్తూ ఉంటారు, నాకు కూడా తెలుసు. అయినా సరే ఈరోజు నా యొక్క దురదృష్టం ఏమిటో నాకు తెలియడం లేదు. ఈ ఘోరారణ్యానికి తీసుకురావాలా? ఆ తీసుకొచ్చిన వెంటనే ఈ పులి మీదకి ఎక్కుపెట్టినటువంటి బాణం ఈ గోమాతకి తగలాలా? ఏమిటి ఈరోజు నా దురదృష్టం అని చెప్పి ఆనంద భైరవుడు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఆ చచ్చిపడున్నటువంటి ఆ గోమాత దగ్గర కూర్చొని బాధపడుతున్నాడు. అప్పుడు భటులంతా కూడా, రాజా రండి మన రాజ్యానికి వెళ్ళిపోదాం, ఏది ఎలాగైతే అలా జరుగుతుందని చెప్పి భటులు అనగానే, నాయన్లారా మీరు వెళ్ళి నాకు బదులుగా రాజ్యాన్ని నడిపిస్తూ ఉండండి, నేను ఈ చేసినటువంటి ఈ ఘోర పాపానికి శిక్షను అనుభవించి నేను మరలా రాజ్యంలో అడుగు పెడతానే తప్ప అంతవరకు కూడా నేను అడుగు పెట్టనని చెప్పి అక్కడ నుంచి ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ఋషులందరినీ కూడా దర్శించుకుంటూ కాలాన్ని గడుపుతున్నాడు ఆనంద భైరవుడు. జయ శ్రీమద్రమారమణ గోవిందో హరి. ఇక్కడ గరిమరెడ్డి అచ్చమ్మ ఇచ్చేటటువంటి ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ స్వామివారు ప్రతినిత్యము కూడా ఆలబందరిని తీసుకుని రబ్బలకొండ వరకు వెళ్ళడం, ఆ రబ్బలకొండలో కూర్చొని స్వామివారు తాళపత్రాలతో ఏవేవో రాస్తూ ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆఖరి రోజున కొంతమంది రెడ్లు గరిమరెడ్డి అచ్చమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా గరిమరెడ్డి అచ్చమ్మ, నీ ఆలమందని ఎవరు కాపు కాస్తున్నారో తెలియదు, కానీ ఎప్పుడు చూసినా సరే ఆవులన్నీ గుంపుగానే ఉంటాయి తప్ప ఏ కుర్రవాడు కూడా కనబడడం లేదు, ఎవరిని పెట్టావమ్మా అన్నారు. లేదు నాయనా, కొత్తగా వచ్చాడు కుర్రవాడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తిలాగా కనబడగానే నేను మరి మారు మాట్లాడలేక ఆయనకి ఆలమందని అప్పచెప్పాను, మీరు నాకు శుభవార్తనే తెలియజేశారని చెప్పి మరునాడు స్వామివారి దినచర్య అంతా కూడా చూసింది గరిమరెడ్డి అచ్చమ్మ. స్వామివారు ఆలమందని తోలుకొని వెళ్ళడం, రబలకొండ దగ్గర ముంపుగా ఉంచడం, వాటి చుట్టూ గిరిగీసి వదిలివేయడం, రబలకొండలో కూర్చొని కాలజ్ఞానం అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా తాళపత్రాల మీద రాస్తూ ఉండడం స్వామివారిని దర్శించింది గరిమరెడ్డి అచ్చమ్మ. స్వామివారిని చూసి మరలా స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేక తిన్నగా ఇంటికి వచ్చి స్వామివారి రాక గురించి ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఈ స్వామివారు రానే వచ్చేశారు, సాయంకాలం సమయమైంది, ఆవులన్నింటినీ కూడా తోలుకొని రాగానే గరిమరెడ్డి అచ్చమ్మ అడిగింది, నాయనా నువ్వు ఎవరివి ఏమిటి, నా ఇంట ఉండి ఆలమందని కాపు కాస్తూ నువ్వు ఈ విధంగా ఈరోజు చేసే దినచర్య అంతా కూడా చూశాను నాయనా అన్నది. అమ్మా ఈరోజు నేను చేసినటువంటి దినచర్య అంతా కూడా చూశాను అంటున్నావే, మరి రబ్బలకొండలో కూర్చొని ఉండగా నువ్వు ఎందుకమ్మా నా దగ్గరికి రాలేకపోయావు, నీకు సాక్షాత్తు మోక్షాన్ని ప్రసాదించేవాణ్ణి కదా అన్నారు స్వామి. స్వామి ఆ సమయంలో మీ దగ్గరికి రావడానికి నా బట్టలన్నీ కూడా అశుభ్రంగా ఉన్నాయి, నా శరీరం అంతా కూడా ధూళి పట్టిపోయి ఉన్నది, అందుకే నేను రాలేకపోయానన్నాను. ఎంత పని చేశావు తల్లి అని చెప్పి గరిమరెడ్డి అచ్చమ్మ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి మరునాడు గరిమరెడ్డి అచ్చమ్మ కుమిలి కుమిలి ఏడుస్తోంది. ఆ తల్లి దగ్గరికి స్వామివారు వచ్చి, అమ్మా నీకు కలిగినటువంటి కష్టం ఏమిటమ్మా అన్నారు స్వామి. అప్పుడు గరిమరెడ్డి అచ్చమ్మ చెప్తోంది, మహానుభావ కలడు నాకు ఏకైక పుత్రుండు, కలడు నాకు ఏకైక పుత్రుండు ఏమి లాభము జీవ, కలడు నాకు ఏకైక పుత్రుండు ఏమి లాభము జీవ, తొలి జన్మంబున నా దుష్కర్మ పో, తొలి జన్మంబున నా దుష్కర్మపు ఫలము ఇచ్చు సంప్రాప్తి జనయ, తొలి జన్మమున కలడు నాకు ఏకైక పుత్రుండు ఏమి లాభము ఏమ, తలచుకున్న మీకిది గొప్ప కాదు తమ కరుణకు వేరే దియ్యం లేదు, తలచుకున్న మీకిది గొప్ప కాదు తమ కరుణకు వేరే దియ్యం లేదు, పలు విధముల మేము ప్రచలితమయ్యా పాలు నాకు దృష్టి ప్రసాదింపు, కలటు నాకు ఏకైక పుత్రుండు ఏమి లాభము జీవ, మహానుభావ, మాకు లేక లేక ఒక కుమారుడు ఉన్నాడు. వాడికి పుట్టిన దగ్గర నుంచి కూడా నేత్రాలు లేక బాధపడుతున్నాడు స్వామి. వాణ్ణి మీరు కనికరించి ఏ విధంగానైనా సరే నేత్రదానం చేయించండి అని చెప్పి తన కుమారుడైనటువంటి ఆ బ్రహ్మానందరెడ్డిని స్వామివారి పాదాల దగ్గర కూర్చోపెట్టగానే స్వామివారు ఒక్కసారి శిరస్సు మీద చెయ్యి వేసి చూశారు బ్రహ్మానందరెడ్డి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని. పూర్వజన్మలో ఈయన వేదాలు చదివినటువంటి బ్రాహ్మణోత్తముడు. ఈ బ్రాహ్మణోత్తముడికి చక్కనైనటువంటి అందాల రాశి భార్యగా లభించింది. ఆ అందాల రాశిని ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కొనియాడుతూ ఉండడం ఈ బ్రాహ్మణోత్తముడు భరించలేక తన యొక్క భార్య అందానికి ఆ కళ్ళే కారణమని చెప్పి రెండు అట్ల కాడలు కాల్చి ఆ రెండు నేత్రాల్ని కూడా పొడిచేశాడు. ఆమె ఆనాడు ఇచ్చినటువంటి శాపనార్థాల ఫలితంగా ఈనాడు ఈ జన్మలోని బ్రహ్మానందరెడ్డికి నేత్రాలు లేకుండా పోయాయమ్మా అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఆ మంత్రజలాన్ని ఆ నేత్రాలకి రాయగా అందరూ చూస్తున్నట్లుగానే బ్రహ్మానందరెడ్డికి కూడా చూపు ప్రసాదించారు స్వామివారు. జయ ఇందిరా రమణ గోవిందో హరి. బ్రహ్మానందరెడ్డి స్వామివారి దగ్గర సెలవు తీసుకున్నాడు. బలగానపల్లిలో ఉండేటటువంటి కోట దగ్గరికి వెళ్ళి ఆ కోటని యగాదిగా చూస్తున్నటువంటి తరుణంలో ఆ భటులు బ్రహ్మానందరెడ్డిని చూసి, అరే నీకు నిన్నటి వరకు కూడా నేత్రాలు లేకుండా ఉన్నాయి, ఇప్పటికీ ఇప్పుడు నీకు నేత్రాలు ఎలా వచ్చాయి భాయి అని చెప్పి ఆయన దగ్గర నుంచి ఆరాధించారు. తిన్నగా వార్తని తీసుకెళ్లి నవాబుకి తెలియజేశారు. ఆ నవాబుకి తెలియచేయగానే నవాబు చూశాడు, స్వామివారికి వర్తమానాన్ని పంపించాడు. ఆ వర్తమానాన్ని అందుకున్న స్వామివారు తప్పకుండా వస్తున్నాననే వార్త తెలియజేశారు. భటుల్ని వెళ్ళమన్నారు. కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకున్నాక గరిమరెడ్డి అచ్చమ్మతో చెప్తున్నారు, అమ్మా నీకింకేమైనా సరే మనసులో అనుమానాలు ఉంటే చెప్పు, తప్పకుండా తీరుస్తానన్నారు. అప్పుడు గరిమరెడ్డి అచ్చమ్మ అంటోంది, మహానుభావ మీరు రబ్బల కొండలో కూర్చొని ఏవేవో రాశారు కదా, అవి ఏమిటో వాటి వివరాలు ఏమిటో మాకు తెలుసుకోవాలనున్నారన్నారు. అప్పుడు స్వామివారు చెప్తున్నారు, అమ్మా నేను రబ్బల కొండలో రాసినటువంటి దాన్ని కాలజ్ఞానం అని చెప్పి అంటారు. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని తెలియచేసేటటువంటి గ్రంథరాజం ఈ కాలజ్ఞానం. ఆ కాలజ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే దీనికి జ్ఞాననేత్రాలు కావాలమ్మా అని చెప్పి ముందుగా జ్ఞాననేత్రాల్ని ప్రసాదించి యాగంటి క్షేత్రం తీసుకువెళ్ళి యాగంటేశ్వరుణ్ణి దర్శించుకున్నాక అక్కడ గరిమరెడ్డి అచ్చమ్మ కోరిక మేరకు స్వామివారు రాసిన కాలజ్ఞానంలో కొన్ని విషయాలని ఈ విధంగా గరిమరెడ్డి అచ్చమ్మకి తెలియజేస్తున్నారు. బాబి వరుస లేక వర్తించెదరు జనుల్, బాబి వరుస లేక వర్తించెదరు జనుల్, పది పిల్లను ఎంగు ప్రసవముందు కఠిన పాషాణముల్ కండలు గ్రక్కును, కఠిన పాషాణముల్ కండలు గ్రక్కును, కొండలు బ్రదలై మండిపోవును, చిత్రమౌ వ్యాధుల చేతపియంతురు, చిత్రమౌ వ్యాధుల చేతపియంతురు, పగటి చుక్కలు తోచి భయము గల్గు, దేవత బ్రహ్మణ ద్వేషంబు గల్గు, దేవత బ్రహ్మణ ద్వేషంబు గల్గు, కాశీ మహత్యంబు క్రమముగా దగ్గు, ఇట్టి వెన్నెన్ను వింతలు పుట్టినప్పుడు, ఇట్టి వెన్నెన్ను వింతలు పుట్టినప్పుడు అమ్మా గరిమరెడ్డి అచ్చమ్మ రాబోయే కాలంలో బాబి వరుసలు లేకుండా ఎవరు ఇష్టానుసారంగా వారు రాసక్రీడలు చేస్తారు, ఇంకా కొండలు బ్రద్దలై మండిపోయేటటువంటి రోజులు రాబోతున్నాయమ్మా, పంది కడుపున ఏనుగు పుడుతుంది. మరి వేద వేదాలు కూడా పంచాలను పాలవుతాడు. ఇంకా అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు సృష్టిస్తాను. అవన్నీ కూడా ఈ మానవులు తెలుసుకోలేక ఎవరు ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూనే ఉంటారు తల్లి అని చెప్పి తను రాసిన కాలజ్ఞానంలో కొన్ని విషయాల్ని మాత్రమే గరిమరెడ్డి అచ్చమ్మకి చెప్పి తను రాసిన కాలజ్ఞానం యొక్క తాళపత్రాలన్నింటినీ కూడా గరిమరెడ్డి అచ్చమ్మ గారింటి పెరట్లో పాత్ర వేశారు స్వామివారు. గరిమరెడ్డి అచ్చమ్మ వారి బంధువులు అందరితోటి కూడా స్వామివారు చెప్తున్నారు, నాయన్లారా నేను కొద్ది రోజుల్లో కందిమల్లయ్యపురం అనేటటువంటి ఇక్కడ ఒక గ్రామం ఉన్నది, ఆ కందిమల్లయ్యపురం నేను బయలుదేరుతున్నాను. అక్కడ అందరూ కూడా నన్ను వీరబ్రహ్మేంద్ర స్వామి అనేటటువంటి నామకరణంతో నన్ను పిలుస్తూ ఉంటారు. జాగ్రత్తగా మీరు కూడా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి దర్శిస్తూ ఉండండి అని చెప్పి స్వామివారు ఆ బలగానేపల్లిలో ఉండేటటువంటి భక్తులందరినీ కూడా ఆశీర్వదించి స్వామివారు కందిమలయపురానికి ప్రయాణమయ్యారు. కందిమలయపురం చేరుకున్నాక అక్కడ ఒక చక్కనైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించి ఆశ్రమంలో ఆయా గ్రామంలో ఉండేటటువంటి వడ్రంగి పనులన్నీ కూడా స్వామివారు చేస్తూ ఆ ప్రజలందరికీ కూడా అందిస్తున్నారు. అక్కడ స్వామివారు ఈ విధంగా కాలాన్ని గడుపుతూ ఉండగా ఒకనొక రోజున ఈ మహా ఋషులందరినీ కూడా దర్శించుకుంటూ వస్తుండేటటువంటి ఆనంద భైరవుడికి కందిమల్లయ్యపురంలో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామివారైతే చక్కగా దీనికి సలహా చెప్తారని చెప్పి తెలుసుకొని తిన్నగా స్వామివారి దగ్గరికి వచ్చాడు ఆనంద భైరవుడు. ఆనంద భైరవుడు రాగానే కాస్త కనుచూపు మేరలో చూసి స్వామివారు ఆలింగనం చేసుకున్నారు ఆనంద భైరవుని. చేసుకొని కూర్చోపెట్టి అంటున్నారు, నాయనా ఆనంద భైరవ నువ్వు ఎవరువో తెలుసుకోలేకుండా ఉన్నావయ్యా.
శంకరావతారుడ బీబు సధుమూర్తి శంకరావతారుడ బీబు సధుమూర్తి వీరనారాయుని అవతారమేను అతుని పేరు నాది అని తెలియు అవని భారము దీర్ప అవని భారము దీర్ప నిట్లయితే మయ్యా
వైకుంఠంలో నిర్ణయించుకున్న మాట ప్రకారంగా ఈనాడు ఈ మార్గ మధ్యంలో కలుసుకున్నావు తండ్రి. నువ్వు చేసినటువంటి గోహత్యకి నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ మహామంత్రాన్ని నీ శరీరం ఉన్నంత వరకు కూడా పఠించుకుంటూ వెళ్ళు అని చెప్పి
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ
అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఆనంద భైరవుడికి ఉపదేశించి ఈ మంత్రాన్ని పఠించుకుంటూ వెళ్ళు నాయన. కొద్ది రోజుల్లో ఈ శరీరాన్ని చాలించి నువ్వు తురక కులంలో సిద్ధయ్య అనే పేరుతో పుట్టి మరలా మార్గ మధ్యంలో నన్ను కలుసుకుంటావు, వెళ్ళిరా తండ్రి అని చెప్పి ఆనంద భైరవుని ఆశీర్వదించా. జయ శ్రీమద్రమారమణ గోవిందో హరి. ఆనంద భైరవుడు స్వామివారి దగ్గర నుంచి సెలవు పుచ్చుకున్నాడు. స్వామివారు కందిమల్లయపురంలో చక్కగా అక్కడికి వచ్చేటటువంటి ప్రజలందరికీ కూడా ఆధ్యాత్మిక విషయాల్ని తెలియజేసుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉండగా అక్కడ శ్రీరంగపట్నంలో విశ్వాత్మకుడు చారుమతి అనేటటువంటి పుణ్యదంపతులు పిల్లలు లేక బాధపడుతూ ఉండగా పరమేశ్వరుడు చూశాడు ఒక చక్కనైనటువంటి కుమారుణ్ణి ప్రస ప్రసాదించాడు. ఆ కుర్రవాడికి అన్నాదయ్య అనే నామకరణం చేశారు. అతి గారాభంగా అతి ముద్దుగా పెంచుకొస్తున్నారు. ఆ ఆనంద భైరవుడు వెళ్ళిపోయిన తరువాత ఈ అన్నాదయ్య తల్లిదండ్రులు బడిలో ప్రవేశింపజేసి అన్ని విద్యల్లోనే కూడా బాగా ఆరితేరుకుని వచ్చాడేమో, కాస్త యుక్త వయసు వచ్చేసరికల్లా కుర్రవాడికి వివాహం చేద్దామనుకున్నారు. అప్పుడు అన్నాజయ్య అంటున్నాడు, నాన్నగారు నాకు ఈ సంసారం వద్దు, ఏమీ వద్దు, నేను సన్యాసం స్వీకరిస్తానన్నాడు అని చెప్పి తల్లిదండ్రులకి చెప్పకుండా కందిమలయపురంలో ఉండేటటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గరికి బయలుదేరి వచ్చేశాడు. స్వామివారు చూసి అన్నాజయ్యని పిలిచి, నాయనా నీ తల్లిదండ్రులు నీకు వివాహం చేస్తాను అంటే నువ్వు కాదని చెప్పి వచ్చావు, సరే నాతో పాటు ఇక్కడ ఉండి అక్కడ గరిమరెడ్డి అచ్చమ్మగారింట్లో నేను లోమఠాన్ని కట్టించాను, అక్కడ నువ్వు ప్రతినిత్యము కూడా ధూపదీప నైవేద్యాలకి నువ్వే అక్కడ ప్రజలందరికీ చక్కనైనటువంటి భక్తి పుష్పాలు వెదజల్లుతూ కాలాన్ని గడుపు నాయన అని చెప్పి అన్నాదయ్యని బలగానే పలి పంపించారు. స్వామివారు ఇక్కడ చక్కగా ఆయా ప్రజలందరికీ కూడా చక్కనైనటువంటి విషయాల్ని తెలియజేసుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు. ఈలోగా మరలా నవాబు గారి దగ్గర నుంచి వర్తమానం రాగానే నవాబు దగ్గరికి స్వామివారు బయలుదేరి వస్తున్నారు. ఆ నవాబు స్వామివారి రాకని చూసి తలకాయంత మాంసం ముక్కలు వండించి పళ్ళాలన్నీ కూడా తీసుకొచ్చి టేబుల్ మీద ఉంచారు. ఆ పళ్ళాలన్నింటినీ కూడా స్వామివారు చూసి, స్వామివారు ఈ నవాబు కపట భక్తిని ప్రయోగిస్తున్నాడని చెప్పి తెలుసుకున్నారు. తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మంత్రజలాన్ని ఒక్కసారి ప్రోక్షించేసరికల్లా ఈ మాంసం ముక్కలన్నీ కూడా బంగారు పువ్వులుగా మారిపోయాయి. బంగారు పువ్వులుగా ఎప్పుడైతే మారిపోయాయో ఆ నవాబు స్వామివారి పాదాల మీద పడి అంటున్నాడు, మహానుభావ తండ్రి నన్ను క్షమించండి అని చెప్పి, తాను నర్చిన ఘోర కృత్యంబునకై తపసిసిపియించునంచు తల్లడిల్లి అడుగులంబడి భయకంపి తాంగుడగుచు కనుల నీర్గార్చే గడ్గెదిగే ఇట్ల నేను అనుచు స్వామివారి పాదాల మీద పడి, మహానుభావ మీ శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేక నేను ఈ విధంగా ప్రవర్తించాను, నన్ను మీ బిడ్డల్లాగా స్వీకరించి నన్ను కనికరిస్తేనే కాని మీ పాదాలు వదలనని చెప్పి
కొంచెపు బుద్ధిని మీ మహిమ దెలియా పొరి సల్పితిని మహపరాధము కొంచెపు బుద్ధిని మీ మహిమ దెలియా పొరి సల్పితిని మహపరాధము మంచి తల్లి నాయ అపరాధం కొను మంచి తల్లి నాయ అపరాధం కొను చైదిల్ పుమయ్యా నాపై కరుణి చుమయ్యా చైదిల్ పుమయ్యా నాపై కరుణి తుమయా కొంచెపు బుద్ధిని మీ మహిమ తెలియా కోరి చల్పితిని మగ పరాధము పంచిత దివ్య జ్ఞాన మహిమాఠులంచు మదిని తెలిసి కొంటినా
సంచిత దివ్య జ్ఞాన మహిమాకులను మరిలినే తెలుసుకుంటిన తొలి సంచిత ప్రారంభమున నచింపదకు సాధనము
అని బలగానపల్లె నవాబు స్వామివారి పాదాల మీద పడి వేడుకోగాని స్వామివారు చూశారు, నాయనా పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం వేరే లేదురా. లే, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి లే నాయనా అని చెప్పి నవాబుని లేవదీసి ఆ రోజుకి భోజనమంతా కూడా నవాబు దగ్గరే స్వీకరించి ఆ రోజు రాత్రి నవాబుకి కొన్ని దేవరహస్యాల్ని చెప్పారు స్వామివారు. ఆ దేవరహస్యాల్ని విన్న తర్వాత నవాబు స్వామివారిని అంటున్నాడు, మహానుభావ, మీరు బలగానేపల్లిలో కట్టించినటువంటి ఆ యొక్క మఠానికి చంద్రుడికి ఒక నూలు పోగులాగా నేను ఒక చిన్న చిరుకానుకని సమర్పిస్తున్నాను, మీరు స్వీకరించాలన్నాడు. అది ఏమిటయ్యా అని అడిగి స్వామివారు అడగ్గా, ఏముంది మహానుభావ, ఏదో నాకు తోచింది కొన్ని వందల ఎకరాల భూమిని మీ యొక్క మఠానికి ధూపదీప నైవేద్యాల నిమిత్తమే నేను సమర్పించుకుంటున్నాను, మీరు కాదనకుండా స్వీకరించాలన్నాడు. స్వామివారు సరే అని చెప్పి అవి తీసుకొని బలగానేపల్లిలో ఉండేటటువంటి గరిమరెడ్డి అచ్చమ్మ అన్నాజీలకి సమర్పించాడు. అక్కడ నుంచి నవాబుని ఆ ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి కందిమలయపురానికి తిరిగి వచ్చి స్వామివారు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. స్వామివారిని ఇక్కడ విశ్రాంతి తీసుకోమందాం. జయ శ్రీ భద్రమారమణ గోవిందో హరి. అక్కడ కందిమలయపురానికి దగ్గరగా ఉంటోంది పెదకొమర్లు అనేటటువంటి ఒక చిన్న గ్రామం. ఆ పెదకొమర్ల గ్రామం ఎలాగున్నదయ్యా అంటే, పెదకొమర్ల యను గ్రామం బందున విశ్వ బ్రాహ్మణ వంశమున్న పెదకొమర్ల యను గ్రామం బందున విశ్వ బ్రాహ్మణ వంశమున్న తడయుడు శివ కోటయ్యను నాతడు జననం వందెమురమున పుణ్యాత్ముడు జ్ఞాన వసతిని అర్థాంగి గజేగొని ఆ పుణ్యాత్ముడు జ్ఞాన వసతిని అర్థాంగి గజేగొని కాపురము నచ్చుచుండకు నేను కాలము సుఖము గజనీయే పెదకొమర్లు అనేటటువంటి గ్రామంలో శివకోటయాచార్య జ్ఞానాంబ అనేటటువంటి విశ్వబ్రాహ్మణ కులస్థులు చాలా అన్యోన్యంగా కాపురాన్ని చేస్తూ భగవంతుడు ఇచ్చిన దాంట్లో ఒకరికి పెట్టి వారు తినడం అనేది అలవాటు చేసుకున్నారు. వారికి ఉన్న దాంట్లో ఒకరికి ఇవ్వడం, మిగిలి ఉంటేనే వారు అనుభవించడం, అటువంటి చక్కనైనటువంటి భార్యాభర్తల్ని ఒక దగ్గర ఏర్పాటు చేశాడు పరమాత్మ. భగవంతుడు అన్నిటికన్నిటికీ ప్రసాదించిన వీరికి కూడా పిల్లలు లేక వీరు బాధపడుతున్నారు. ప్రతి నిత్యము కూడా ఆ పార్వతీదేవి దగ్గరికి వెళ్ళడం, ఆ పార్వతీదేవిని ప్రార్థిస్తూ ఆ పార్వతీదేవిని అడుగుతున్నారు, అమ్మా తల్లి జగజ్జనని నీ బుగాక నీ బుగాక దేకేవదే మాత నీ బుగాక దేకేవదే మాత నీ
అఖిలాశ్రిత కామిత పారిజాత దేవదేవుడాని భువనేశ్వరి దేవదేవుడాని భువనేశ్వరి దీనజనోధారిణి త్రిపుర సుందరి నీవు గాక శిఖోపది మాత నిఖిలాశ్రిత కామిత పారిజాత నీవు గాక నైతి రాజాది భోగములు నేర నైతి జప తప సాధనములు కోర నైతి రాజాది భోగములు కోర నైతి రాజాది భోగములు నేర నైతి జప తప సాధనం ఏది నన్ను ఉద్ధరిల్తువు పారమెల్ల నీదే మాయమ్మ నీవు గాక నిక్యౌవది మాత నిఖిలాశ్రిత కామిత పారిజాత
అని ప్రతి నిత్యము కూడా ఆ పార్వతీదేవి ఆలయానికి వెళ్ళి ఆ పార్వతీదేవిని ప్రార్థనలు చేసుకుంటున్నారు. అయినా పరమేశ్వరి కనికరించలేదు. కొన్నాళ్ల పాటు అలాగూ పూజలు వ్రతాలు చేయగా ఒకరోజున శివకోట ఆచార్య గారితో జ్ఞానాంబ అంటోంది, నాథ అందరూ కూడా పిల్లల్ని కంటున్నారు, అందరికీ సంతాన ప్రాప్తి లభిస్తోంది, మనం ఏ పుణ్యం చేసుకున్నామా అని చెప్పి మనకి ఈ విధంగా బిడ్డలు లేక బాధపడుతున్నాం అని చెప్పి కన్నీరు మున్నీరుగా బాధపడుతూ ఉంటే శివకోట ఆచార్య గారు అంటున్నారు, ఓ శివరిదానా, ఎంతటి పిచ్చిదానవు గజేక్షణ ఎంతటి పిచ్చిదానవు గజే వనజే క్షణ దైవలోపమా వంతయు లేదు పూర్వకృతమైన ఫలం విటు పండిపోయే నిచ్చింతగనుడు మేనొక విశేషము తెల్పేదా నిచ్చింతగనుండు మేనొక విశేషము తెల్పేదా లోకమాత కాసింత దయారసం వొనరే చేసిన కోర్కెలు తీరకుండునే బాధపడకు. మనం చేసినటువంటి ఆ యొక్క పూజలు వ్రతాలు కూడా ఎప్పుడోకప్పుడు ఫలిస్తాయి సుమా అని చెప్పి శివకోట ఆచార్య గారు జ్ఞానాంబకి చెప్పగా రోజులు గడుస్తున్నాయి. ఒకనొక రోజున ఆ పార్వతీదేవి కరుణించి శివకోట ఆచార్య గారింట్లో పుట్టడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని సిద్ధంగా ఉన్నారు పార్వతమ్మ. ప్రార్థించినటువంటి ఈ భక్తుల యొక్క కోరికల్ని బట్టి ఆ పార్వతీదేవి శివకోట ఆచార్య గారింట్లో పుట్టడం, జ్ఞానాంబ నవమాసాలు నిండిన తరువాత ఒక చక్కనైనటువంటి శుభముహూర్తంలో ఆడపిల్లని ప్రసవించింది. ఆ పుట్టినటువంటి ఆ బిడ్డకి 21వ రోజున నామకరణ మహోత్సవాన్ని జరిపించారు. ఆ పుట్టినటువంటి ఆ పిల్లకి గోవిందమాంబ అనే నామకరణం చేసి అతి గారాభంగా అతి ముద్దుగా పెంచుకొస్తున్నారు. 5 సంవత్సరాల ప్రాయంలోకి వచ్చింది గోవిందమాంబ. 5 సంవత్సరాల ప్రాయంలోకి రాగానే
వచ్చేనా బాలికకు 5 వత్సరములు వచ్చేనా బాలికకు 5 వత్సరములు అక్షరాభ్యాసమొనరిల్చిది అరుల కడ
ఐదు సంవత్సరాల ప్రాయంలోకి రాగానే బడిలో ప్రవేశింపజేశారు. చక్కగా అన్ని విద్యల్లోని కూడా ఆరితేరి అన్ని విషయాల్ని కూడా క్షుణ్ణంగా గ్రహించి యుక్త వయసులోకి చేరుకున్నది గోవిందమాంబ. యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు వారి యొక్క బాధ్యత ప్రకారంగా వివాహం చేయడం అనేది జరిపించాలి. ఈలోగా శివకోటయాచార్య దంపతులు గోవిందమాంబకు చక్కనేటువంటి సంబంధాలు చూస్తున్నారు. ఇలాగూ ఇక్కడ కాలం గడుస్తూ ఉండగా స్వామివారు కందిమలయపురం నుంచి కొన్నాళ్ళ పాటు తీర్థయాత్రలకి బయలుదేరదామని చెప్పి నిర్ణయించుకోగానే స్వామివారు కందిమలయపురంలో ఉండగా పోలేరమ్మవారి జాతర వచ్చింది. ఆ పోలేరమ్మవారి జాతరకి స్వామివారు ఏ విధంగా జాతరని నడిపిస్తారు అని చెప్పి అందరూ కూడా చూస్తూ ఉండడం, ఆ ప్రజల మధ్యలోకి స్వామివారు వెళ్ళి స్వామివారి మహత్యం ఎంతవరకు ఉన్నదో తెలియజేయడానికని చెప్పి ఆ స్వామివారు ఆ పోలేరమ్మవారిని నిప్పు కనికని తీసుకురమ్మనగానే ఆ పోలేరమ్మవారు చిన్న బాలాకుమారిగా ఒక మట్టి ప్రమిదెలో నిప్పు కనికని వేసి స్వామివారికి చుట్ట కాల్చుకోవడానికి అందించింది. అప్పుడు స్వామివారి మహత్యాన్ని తెలుసుకున్నారు ఆ యొక్క కందిమలయపురంలో ఉన్న ప్రజలంతా కూడా. జాతర పూర్తయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి అక్కడి నుంచి బయలుదేరి పెదకొమర్ల గ్రామానికి చేరుకున్నారు స్వామివారు. ఆ పెదకొమర్ల గ్రామంలో శివాలయం ఉంటే ఆ శివాలయంలో మకాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడికి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా చక్కనేటువంటి ఆధ్యాత్మిక విషయాల్ని తెలియజేస్తూ కాలాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రతి నిత్యము కూడా గోవిందమాంబ శివాలయానికి వెళ్ళడం, ఆ పార్వతీదేవిని ప్రార్థన చేసుకుని రావడం, ఇది రోజూ జరుగుతుండేటటువంటి దినచర్య. ఆ దినచర్యలో ఒకనొక రోజున స్వామివారి దగ్గర తండోపతండాలుగా భక్తులందరూ కూడా కూర్చొని ఉన్నారు. ఆ భక్తులందరి యొక్క సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నాయ్యా అంటే ఆ భక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్నారు స్వామివారిని. అయ్యా,
గాలి ధూళి పిశాచ కట్రేట ప్రయోగములు, గాలి ధూళి పిశాచ కట్రేట ప్రయోగములు పోగొట్టుకునుటకై పోవుబారు, సకల మందుల నిరాశలు జల్ది వ్యాధిచే బ్రతికింపుమని కాళ్ళబడేడివాదు, సంతాన లబ్ధికై స్వామి దాపునల్ చేరి తాయెత్తు విభూదులను పొందువారు, జన్మరాహిత్య మోక్షాపేక్ష మది నిలిచి వేదాంత బోధకై వేడువాదు.
అయ్యా మహాన్ బావా, మా అమ్మాయికి 40 ఏళ్ళు వచ్చేస్తున్నాయండి, మా పిల్లకి ఇంకా వివాహం జరగలేదు. అయ్యా, 25 సంవత్సరాల నుంచి మేము కోర్టులకు తిరుగుతున్నాము, మా కోర్టులో జయప్రదంగా మాకు అనుగుణ్యంగా మాకు సమాధానం ఇచ్చేటట్టుగా ఆశీర్వదించండి అని చెప్పి ఇలాగూ రకరకాలైనటువంటి సమస్యలతో స్వామివారి దగ్గర తండోపతండాలుగా జనం ఎప్పుడైతే ఉన్నారో ఆ యొక్క భక్తుల సమక్షంలో గోవిందమాంబ వస్తూ స్వామివారిని ఒక్కసారి చూసింది. అదే సమయానికి స్వామివారి దృష్టి కూడా గోవిందమాంబ మీద పడడం క్షణిక కాలం వీరిద్దరి యొక్క మనస్సులు కూడా మాట్లాడుకున్నాయి. తిరిగి వెళ్ళిపోయింది గోవిందమాంబ. ఆ రోజు రాత్రికి స్వామివారు కలలో కనిపించి చెప్తున్నారు, గోవింద, ఆనాడు మనం వైకుంఠంలో నిర్ణయించుకున్న మాట ప్రకారంగా ఈనాడు ఈ మార్గ మధ్యంలో కలుసుకోబోతున్నావు గోవింద. నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను కొద్ది రోజుల్లో నిన్ను వివాహం చేసుకుని తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి స్వామివారు కలలో కనిపించి చెప్పారు. అప్పుడు గోవింద మాంబ మరునాడు శివాలయానికి వెళ్ళి స్వామివారిని తదేకంగా చూస్తూ అంటుంది, ఆహా, ఈ మహామహుని దివ్యాకృతిన కెంతయో మరులు గొన చేసినేమో, ఈ మహామహుని దివ్యాకృతిన కెంతయో మరులు గొన చేసినేమో, ఏమైనా గాని ఇవన్నీ కాని చెట్టపాటి సుఖీ ఇమక మగుని దివ్యాకృతిన. చాంచల్యముగా జీతని విడవరాదు ఇమక మగుని, నిన్న కరలో కనిపించినటువంటి స్వామి, ఈ శివాలయంలో ఉన్నటువంటి నా యొక్క ప్రభువేనా అని చెప్పి కరలో కనిపించినటువంటి ఆ స్వామి, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామి ఇద్దరూ కూడా ఒకటే అని చెప్పి నిర్ణయించుకున్నది. ఏది ఏమైనా సరే, తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు చూసినా సరే స్వామివారిని వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్నది గోవిందమాంబ. రోజులు గడుస్తున్నటువంటి తరుణంలో తల్లిదండ్రులు చక్కనైనటువంటి సంబంధాలు తీసుకొచ్చి చూపిస్తున్నారు, అమ్మా, మన కులస్థులైనటువంటి పెద్ద పెద్ద మహానుభావులున్నారు తల్లి, వారందరినీ చూసుకో, నీకు ఎవరు కావాలంటే వారినిచ్చి వివాహం జరిపిస్తాను అని శివకోటయాచార్య గారు చెప్పగా తల్లిదండ్రులతో గోవిందమాంబ అంటోంది, నాన్నగారు, నేను ఒక్క మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నేను శివాలయంలో ఉన్నటువంటి స్వామివారిని నేను ప్రేమించాను, ఆయన్ని తప్పించి ఇంకెవరినీ కూడా నేను వివాహం చేసుకోదలుచుకోలేదు నాన్నగారు. ఎందుకంటారా, ఒక్క మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇష్టము లేనట్టి ఇష్టము లేనట్టి బరున కిచ్చి పెళ్ళి చేసినచో, ఇష్టము లేనట్టి బరున కిచ్చి పెళ్ళి చేసినచో, నష్ట సుఖం నాశనమైపోదురం, ఇష్టము లేనట్టి వరుణ కెచ్చి పెళ్ళి చేసినచో. మగనిని కోరుకునేది పట్ల మగనిని కోరుకునేది పట్ల మగువల కది జన్మకు, మగువల కోరుకునేది
తగిన వరుడు లభించిన తరుణికి ఇక పరముదకు ఇష్టము లేనటి వరుణ కిచి పెళ్ళి చేసినచో
నాన్నగారు. నేను కోరుకున్న భర్తతో నాకు వివాహం జరిపించారు అంటే నేను సుఖంగా ఉంటాను. ఆయన కాదనకుండా మీరు వేరే వాళ్ళతో వివాహం జరిపించినట్లయితే అట్లు కాదందురేని నేనన్య పురుష చెట్టబట్టను, అట్లు కాదందురేని నేనన్య పురుష చెట్టబట్టను. ఇది అనిశ్చితముగ వినుడు బ్రతికి నన్నాళ్ళు జగదాంబ పాదకముల సంస్మరణ చేయుతు బ్రహ్మచారి నగుదు. నాన్నగారు, నాకు వివాహం అంటూ జరిగితే ఆ స్వామివారిని తీసుకొచ్చి నాకు వివాహం చేస్తే నేను తప్పకుండా వివాహం చేసుకుంటాను. అంతేకాని వేరే వాళ్ళతో ఎవరితోనైనా సరే వివాహం మీరు నిర్ణయించారు అంటే నేను బ్రహ్మచారినిగానే ఉండిపోతాను తప్ప ఇంకెవరిని కూడా వివాహం చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేసరికల్లా జ్ఞానాంబ అంటోంది శివకోటయాచార్య గారితో, స్వామి మనం ఏం పాపం చేసుకున్నాము స్వామి?
బిడ్డలు గల్గని గుడ్డురాల నటం బిడ్డలు గల్గని గుడురాల నటూ చెట్టు గుట్టకు పూజ చేసి చేసి ఆ చేతు సీతాచలాంతర స్థితమైన పుణ్యతిథాలలో మునిగి మునిగి పాలించు కోర్కెయటూ ఏ దేవుడైన పాలించు కోర్కెయటూ పెక్కు దేవుళ్లకు మృక్కి మృక్కి కామ్యార్థ ఫలదాయకంబైని భూమిపై నున్నట్టి నోములెన్నో నోచి నోచి
ఈ విచిత్రం ఏమిటి? ఆ యొక్క శివాలయంలో ఉన్నటువంటి ఆ సాధువుని ఎవరునో వివాహం చేసుకుంటానండవేమిటి మన కర్మ కాకపోతే అని చెప్పి శివకోటయాచార్య దంపతులు ఇద్దరు కూడా బాధపడుతున్నారు. సరే, మనకి పార్వతీదేవి కరుణ వల్ల పుట్టినటువంటి బిడ్డ కాబట్టి బిడ్డ కోరుకున్న వాడికే ఇచ్చి వివాహం జరిపించడం మన ధర్మం అని చెప్పి శివకోటయాచార్య గారు ఒకసారి శివాలయానికి వెళ్ళారు. అందరూ వెళ్ళిపోయే వరకు కూడా శివకోటయాచార్య గారు కూడా వారితో పాటు కూర్చోగానే స్వామివారు ఒక్కసారి తన యొక్క మహత్యాన్ని చూపించబోతున్నారు. ఇక్కడ ఏమిటయ్యా అంటే, ఐదుగురు స్నేహితులు కలిసి కాపు కులస్తులు, ఈ ఐదుగురు కూడా ఒక బతికున్న వాణ్ణి తీసుకొచ్చి పాటి మీదే పడుకోబెట్టి చుట్లు కట్లు కట్టేశారు. నలుగురు కూడా మోసుకొని వెళ్ళిపోతూ ఉంటే స్వామివారు చూసి పూజారి బ్రహ్మయ్యని పిలిచారు. నాయనా, పూజారి బ్రహ్మయ్య అన్నారు. పూజారి బ్రహ్మయ్య రానే వచ్చారు. వచ్చి నాయనా పాటి మీద తీసుకుని వెళుతున్నాడే వాడింకా లేడురా అన్నారు స్వామివారు. అప్పటి వరకు బాగా ఊపిరి పీల్చుకుని అన్ని అవయవాలు కూడా పనిచేసేటటువంటి ఆ జీవుడు ఒక్కసారి స్తంభించిపోయాడు. అనంత వాయువులో కలిసిపోయాయి పంచప్రాణాలన్నీ కూడా. అప్పుడు ఆ నలుగురు స్నేహితులు కూడా స్వామివారి పాదాల మీద పడి వేడుకోగానే స్వామివారి దగ్గర ఉన్నటువంటి ఆ మంత్రజలాన్ని ప్రోక్షించేసరికల్లా చచ్చి పడున్నటువంటి ఆ కాపు వ్యక్తి లేచి స్వామివారి పాదాలకి నమస్సు మందులు అర్పించి యథావిధిగా బయలుదేరి వెళ్ళిపోయాడు. జాయిందిరా రమణ గోవిందో హరి. ఇదంతా కూడా శివకోటయాచార్య గారు చూస్తూ వారందరూ వెళ్ళిపోయిన తర్వాత స్వామివారు ఏకంగా కూర్చున్నటువంటి సమయం చూసుకున్నారు. స్వామివారి దగ్గరికి వచ్చి, నాయన, మేము ఈ పెదకొమర్ల గ్రామంలో విశ్వబ్రాహ్మణ కులస్థులవి, నువ్వు ఎవరివో ఏమిటో చెప్తే మాకు చాలా ఆనందంగా ఉంటుందన్నారు. అయ్యా, నేను కూడా సాటి విశ్వబ్రాహ్మణ కులస్థుణ్ణి అని స్వామివారు చెప్పేసరికల్లా స్వామివారిని శివకోటయాచార్య గారు భోజనానికి ఆహ్వానించారు. మరునాడు స్వామివారు భోజనానికి వెళ్ళి తను తెచ్చుకున్నటువంటి ఆ రాగి సంగటి ముద్దని విప్పి మంత్రించినటువంటి ఆ నీళ్లని ప్రోక్షించేసరికల్లా పంచభక్ష పర్వాన్నాలు తయారయ్యాయి. శివకోటయాచార్య గారితో చెప్తున్నారు, నాయన్లారా, నేను తెచ్చినటువంటి ఈ ప్రసాదాన్ని అందరూ కూడా భుజించండి అని చెప్పి అందరూ కూడా ఆ రోజు భోజన కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత శివకోటయాచార్య గారు అడుగుతున్నారు, నాయన, మా కుమార్తె అయినటువంటి గోవిందమామని నీకిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నావు, నీకంటూ ఎవరైనా నీ పెద్దలు ఉంటే చెప్తే వారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడతామన్నారు శివకోటయాచార్య గారు. అయ్యా, నాకు ఎవరు నా అనేటటువంటి వారు లేరండి, మీకు ఎలా నచ్చితే అలాగా మంచి శుభముహూర్తం చూసి మీరు అన్ని ఏర్పాట్లు చేసి నాకు కబురు పంపించండి, నేను శివాలయంలోనే ఉంటానన్నారు స్వామివారు. చక్కనేటువంటి శుభముహూర్తం చూశారు. గోవిందమామని స్వామివారికిచ్చి వివాహం జరిపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసి చక్కనేటువంటి శుభముహూర్తంలో ఆకాశమంతా పందిరి వేశారు, భూదేవంతా పీట వేసి అతి వైభవపేతంగా ఆనాడు స్వామివారి శిష్యబృంద సమేతంతో ఆనాడు అతి పెద్ద ఎత్తున వివాహ కార్యక్రమాన్ని జరిపించారు శివకోటయాచార్య దంపతులు, బంధువులు స్నేహితులు అందరూ కూడా కలిసి. ఈనాడు ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవ హరికథ సందర్భంగా ఈ రోజున కథాగానం, వీరబ్రహ్మంగారి కళ్యాణం కథాగానం పూర్తయింది. ఆ వివాహానికి అతిరథ మహారథులు అందరూ కూడా బయలుదేరి వచ్చి ఆ వివాహంలో పాల్పంచుకొని వారందరూ కూడా ఈ విధంగా ఆ నూతన వధూవరులకి మంగళహారతి కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు.
మంగళ రూప సుదేశాయీశ మనిత రఘుకుల భూపాయీశ మనిత రఘుకుల భూపాయీశ మంగళ రూప సుదేశాయీశ సర్వమంగళ సౌఖ్యప్రదాయీ సర్వమంగళ సౌఖ్యప్రదాయీ సాధు జనావన సరసి జనయన కొనుమా హారతి త్రివీర బ్రహ్మ కొనుమా హారతి త్రివీర బ్రహ్మ కోమల సురుచిత మేఘ శమ మంగళ రూపసు దేశాయీశ ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శాంతి 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 శాంతి.